పంచదశి మూడవ అధ్యాయం పూర్తి చేశాం. ఆ అధ్యాయానికి కూడా సారాంశం చూస్తాం. పంచకోశ వివేక ప్రకరణం అని పేరు. 43 శ్లోకాల్లో మనకు పంచకోశాలు, వాటి స్వరూపము, అవి ఎలా ఆత్మ కంటే భిన్నము అని మనకు చెప్తారు, పరిచయం చేస్తారు. మొదట ఈ పంచకోశాల గురించి చెప్పబోతున్నాము. ఇది తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది, బ్రహ్మవల్లిలో అని. బ్రహ్మానందవల్లి లేక బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి అని పేరు. అక్కడ మనకు ఋగ్ మంత్రం వస్తుంది. తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం. మంత్రం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఈ గుహలో నిహితమైనటువంటి ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళు ఆ ఆత్మని పొందుతారు అని చెప్తుంది. తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో శ్రుతే సర్వాన్ కామాన్ సహ. ఇది ఋగ్మంత్రం అంటారు. దాన్ని యజుర్వేద ఉపనిషత్తు తైత్రీయం కోట్ చేస్తుంది. ఋగ్మంత్రాన్ని బృహదారణ్యకంలో కూడా అలాగే వస్తుంది, ఋగ్మంత్రాన్ని ఇలా చెప్పినవి అని చెప్పి మరొక ఉపనిషత్తు దాన్ని వివరిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇది ఋగ్మంత్రం. ఈ ఋగ్మంత్రాన్ని యజుర్వేదీయ ఉపనిషత్తు యజుర్వేదంలో చెప్పబడింది దాన్ని, ఆ ఋగ్మంత్రాన్ని. మనకు అక్కడ రాయరు ఇది ఋగ్మంత్రము అని. తదేషా వ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అక్కడే చెప్పబడింది అని చెప్పి తైత్రీయోపనిషత్తు జ్ఞాపకం చేస్తుంది. బ్రహ్మ లక్షణం చెప్పింది మొదట, చెప్పి గుహ నిహితం అన్న విషయాన్ని అక్కడ పంచకోశాలు అన్న పేరు ఉందా? లేదు. ఆ గుహ నిహితం అనే పదాన్ని తీసుకొని మనకు విద్యారణ్యుల వారు ఈ ఆత్మ పంచకోశాల మధ్యలో అంత అంటే లోపల నిహితమై ఉన్నది అని చెప్పి మనకు పరిచయం చేస్తారు మొదట. అలా చెప్పినప్పుడు ఈ బ్రహ్మయే ఆత్మ అని, బ్రహ్మణ ఆత్మత్వం అని తెలియజేస్తుంది మంత్రం తర్వాత. తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన అంటుంది చూడండి. అందుకని ఉపనిషత్తు చాలా కఠినంగా ఉంటుంది, ఏ వివరాలు చెప్పదు. అక్కడ ప్రకరణ గ్రంథం మాత్రమే మనకు వివరాలు ఇస్తుంది, ఎందుకంటే ఆచార్యులు వాటి యొక్క అర్థాన్ని తీసుకొని మనకు వివరిస్తారు. కనుక ఇప్పుడు గుహానిహితం అనేది పంచకోశాలని, పంచకోశాల తర్వాత ఎప్పుడో వస్తాయి, కానీ ఇక్కడ గుహానిహితం అంటే ఇక్కడే పరిచయం చేస్తోంది ఉపనిషత్తు. పంచకోశాలను ఇక్కడే పరిచయం చేసి దాని లోపల సత్యము జ్ఞానం అనంతం అనే బ్రహ్మ ఉన్నది, ఆ బ్రహ్మమే ఆత్మ అని చెప్పి మనకు ఉపనిషత్తు ద్వారా తెలుస్తుంది. కానీ వివరం తెలియదు, అందువల్ల మనం ప్రకరణ గ్రంథాలు చదివితే తెలుస్తుంది అని. అది తెలుసుకున్న వ్యక్తి ఎవరైతే ఈ ఆత్మ సత్యము జ్ఞానము అనంతం అని తెలుసుకుంటాడో ఆ బ్రహ్మను పొందుతాడు అని. పరమే వ్యోమన్ సహ అశ్రుతే అది ఫలశ్రుతి. సర్వాన్ కామాన్ అశ్రుతే, అన్ని ఫలాలు పొందుతాడు అని. ఏం ఫలం కావాలి మనిషికి? శాంతి కావాలి, అంతకంటే ఏం కావాలి? శాంతి సుఖమే కదా కోరుకుంటాడు. సర్వాన్ కామాన్ అశ్రుతే అంట, కామం అంటే ఏముందంటే సుఖము శాంతి, వేరే ఇంకేం లేదు. ఏ దేనికి చేసినా కూడా సుఖశాంతి కోసమే చేస్తాడు. ఏ కామాలైనా కూడా, ఏ కోరికలైనా కూడా దేని కొరకు? సుఖ శాంతి వీరికోసమే చేస్తాడు. సహ అశ్రుతే సర్వాన్ కామాన్ అన్నప్పుడు మనం అది అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ కోరిక అయినా కూడా దేనికి తెలుసుకోవాలనుకుంటాడు మనిషి అంటే సుఖశాంతి కోసం. అంటే సుఖశాంతి లభిస్తుంది అని అర్థం. అక్కడ ఉపనిషత్తు కామాన్ అన్నప్పటికీ కూడా కామాల వల్ల వచ్చేటటువంటి ఏదైతే ఫలితం ఉన్నదో ఆ ఫలితాన్ని పొందుతాడు అని. అందుకే జ్ఞాని ఎప్పుడు సంతోషంగా, తృప్తిగా, శాంతిగా, ఆనందంగా ఉంటాడు. ఎలా అంటే జ్ఞాని ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోవడం వల్ల జ్ఞానికి అది లభిస్తుంది. ఆ జ్ఞానిని నేనే అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఆ జ్ఞానిని నేనే, నేనే ఆ జ్ఞానిని అని చెప్పి నిర్ధారణకు రావాలి. ఎప్పుడు వస్తుందో ఆ జ్ఞానం, సరే ఆ జ్ఞానాన్ని నేను పొందానని కానీ అటువంటి తీవ్ర జిజ్ఞాస కావాలి మనిషి. కావాలంటే దానికి వివేకం కావాలి. శాస్త్రం అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఏంటంటే వివేకం అంటారు. పంచకోశ వివేక, అవస్థాత్రయ వివేక, దృగ్దృశ్య వివేక. ఇదేమో సత్యం, ఇదేమో సత్యం కాదు. దృశ్యం సత్యం కాదు, దృక్ సత్యం. అవస్థలన్నీ సత్యం కాదు, అవస్థాత్రయ సాక్షి సత్యం. పంచకోశాలు సత్యం కాదు, పంచకోశాల యొక్క సాక్షి సత్యం. సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ వివేకం మనం చేయాలి. అనృతమైనటువంటి అనాత్మని గనక మనం మనంగా మనం భావిస్తే అందులో మనకు శాంతి లేదు అని తెలియజేస్తుంది. అది ఎంత త్వరగా తెలుసుకుంటే మిగతా జీవితం అంత త్వరగా శాంతిగా ఉంటుంది. ఎంత లేటుగా తెలుసుకుంటే అంత తక్కువ శాంతి ఉంటుంది. అంటే ఇది రెస్ట్ ఆఫ్ ద లైఫ్. 20 ఏట తెలుసుకుంటే మహా 20 సంవత్సరాలు, 50 ఏట తెలుసుకుంటే 50వ సంవత్సరం, 50 సంవత్సరాలు శాంతిగా జీవించవచ్చు. అది బెనిఫిట్. సరే, ఇది మనకు ఫస్ట్ ఉపోద్ఘాతం అన్నమాట. ఈ ఋగ్మంత్రం ఉపనిషత్తు బ్రహ్మ లక్షణం ఇస్తుంది. గుహాని తత్వం అని చెప్తుంది మొదట. తర్వాత ఆ యొక్క సత్యం జ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది. ఆ స్వరూప లక్షణం చెప్తుంది. తర్వాత అది ఆత్మ అని చెప్తుంది. అని చెప్పిన తర్వాత 3 నుంచి 10వ శ్లోకం వరకు పంచకోశ విలక్షణ ఆత్మల గురించి మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ అన్నాము, అంతటా వ్యాపించడం అనేది ఒక అర్థం చెప్పుకున్నాం. బృహు వృద్ధౌ అని అర్థం, వర్ధతే ఇది. బృహు వృద్ధౌ అని మరొక అర్థం ఉంటుంది. వృద్ధం అంటే వర్ధతే అంట, విస్తరించడం. అన్ని రూపాలుగా, అన్ని నామాలుగా, అన్ని వస్తువులుగా అది విస్తరిస్తుందన్నమాట. అనేక వస్తువులుగా, అనేక నామాలుగా, అనేక కర్మలు చేసేదిగా అన్నింటిలో విస్తరిస్తూ ఉంటుంది అని అర్థం. బృహ్ కాదు, 2 అర్థాలు చెప్పుకోవచ్చు. బృహత్తమత్వాత్ బ్రహ్మ, బృహు వృద్ధౌ వర్ధతే ఇది బ్రహ్మ అనేది ఒక అర్థం. ఇప్పుడు 3 నుంచి 10 వరకు మనకేం చెప్తున్నారంటే అన్నమయ కోశం లక్షణం చెప్తారు విద్యారణ్యుడు వారు. ఇది ఎలా తయారైందని చెప్పారు. అన్నాత్ అన్ని అన్నం నుంచే వస్తాయి. మనం తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది, ఎలా రక్తంలో అది ఎలా రక్త శుక్ర శోణితాలుగా మారుతుంది, ఎలా ఈ పురుష శరీరం, ఏ జీవ శరీరం అని ఎట్లా వస్తుంది అని మనకు వర్ణించారు. అన్నం చేత చేయబడింది కాబట్టి అది అన్నమయ కోశం అని చెప్పారు. ముందు వాటి స్వరూపం చెప్తారు, అంటే వాటి లక్షణం. వాటి క్యారెక్టరిస్టిక్. అది అలాగే ప్రాణమయ కోశం కూడా వాయువుతో పోల్చారు. ఏ వాయువు అయితే ఉన్నదో పంచభూతాలను అదే ఇక్కడ ప్రాణం అని చెప్పి అన్నారు. మనస్సు కూడా అంతే. మనస్సు అనేది కూడా మనకు ఇక్కడ లభించే వృత్తి రూపంలో కనబడుతుంది. దానికి రూపం లేదు, అసలు మనస్సుకి రూపం లేదు. ఫీల్ అవుతాం మనం. ప్రాణం కూడా మనకు ఫీల్ అవుతాం కానీ కనపడం. విజ్ఞానమయ కోశం కూడా కనపడం. మనకు కనపడేది ఒక్కటే స్థూల శరీరమే. అయినా అన్ని కోశాలు ఉన్నాయని చెప్పి మనం అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవాలంటే అనుమానిస్తాం. ఉండి ఉండాలి. ఉంటే కదా ఆలోచనలు వస్తున్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, భావనలు ఉన్నాయి. కాబట్టి ఉంది మనస్సు అని అర్థం. ఇటువంటి మనస్సు మనకు ఒక కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తాడు, మనసైవేదం ఆప్తవ్యం అన్నాడు. నువ్వు మనస్సు ద్వారానే తెలుసుకోవాలి అన్నాడు. ఎటువంటి మనస్సు అంటే ఏ మనస్సు అయితే క్షమ దమ ఉపరమ తితిక్ష ఇట్లాంటి నియమాలన్నీ ఉంటాయో. క్షమ అంటే మనోనిగ్రహం, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివన్నీ ఉండి మనస్సు ఎప్పుడైతే తన స్వాధీనంలో ఉంటుందో అటువంటి మనస్సు అన్నాడు. కనుక మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధాయ విషయాసక్తం. విషయాసక్తం లేనిది ముక్తయే అన్నారు. మనస్సే బంధానికి కారణం, ముక్తికి కారణం. తర్వాత విజ్ఞానమై పోషణే బుద్ధి అని చెప్పి చెప్పాం. ఎక్కడైతే నిశ్చయాత్మిక బుద్ధి సంకల్ప వికల్పాత్మకం మన అని తెలుసుకున్నాం. కనుక విజ్ఞానమయ కోశం వరకు వచ్చాం. ఆనందమయ కోశం కూడా మనం అనుభవించే ఆనందం ఒకటి. నిద్ర వరకు ఉంటుంది ఆనందం. నిద్రలో కూడా ఆనందం ఉంది. కనుక నిద్రాంతం అని చెప్పి కూడా చెప్పారు శ్లోకాల్లో. ఒక శ్లోకంలో అంటే మనకు ఆనందమయ కోశం అనేది కారణ శరీరం అని చెప్పి తెలుసుకున్నాం. మూడు కోశాలు, ఐదు కోశాలు, మూడు శరీరాలు. మూడు శరీరాలని ఐదు కోశాలుగా, ఒక కోశం ఒక శరీరం మాత్రం మూడు కోశాలు అవుతుంది. ఏం శరీరం అది? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మూడు కోశాలు. ఏమిటాలి మూడు కోశాలు? ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. మూడు కోశాలు అంత సూక్ష్మం. కారణ శరీరం అతి సూక్ష్మం. ఆనందమయ కోశం అన్నారు. మయట్ వికారార్థే అన్నాం. వికారం చెందేదంతా కూడా అనాత్మ. కనుక ఇప్పుడు ఈ ఆత్మకి అనాత్మకి పంచకోశాలకి ఐదు డిఫరెన్స్ మెయిన్గా అంటే ఇవన్నీ భౌతికం అన్నమాట. పంచభూతాలతో తయారు చేయబడినవి కనుక భౌతికత్వం అంటారు. మొదటి లక్ష్యం ఆత్మ అనేది అభౌతికం. అది పంచభూతాలతో చేయబడినది కాదు కనుక అభౌతికం. మొదటి భేదం పంచకోశాలు ఏ అనాత్మైనా సరే సరే భౌతికత్వం. ఆత్మ అభౌతికం. రెండవది ఏంటి? ఈ పంచకోశాలు సవికారత్వం అన్నారు. వికారం ఉంటుంది వాటి. శరీరం చూస్తున్నాం కదా ఎంత వికారం చెందుతున్నదో, మార్పు చెందుతున్నదో. అందుకని సవికారత్వం. ఏది సవికారమో అది అనిత్యం, మిథ్యా, ఘటవత్. ఘటం కూడా కుండ కూడా వికారమే కదా, మట్టి వికారమే కదా. ఏదైతే వికారంతో వికారాన్ని పొందుతుందో అది నశిస్తుంది ఒక రోజు. ఆ నశించేది అన్ని కూడా మిథ్యా అన్నాం. సవికారత్వం, సగుణత్వం అన్న దానికి గుణాలు ఉంటాయి. సత్వ రజస్తమో గుణాలతో చేయబడింది కాబట్టి మూడు గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి కాకుండా ఎక్స్ట్రా పుట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, రకరకాల అనేక గుణాలతో ఉంటుంది కనుక సగుణత్వం. సాక్షి చైతన్యం ఆత్మ అనేది నిర్గుణం ఉన్నాడు. ఒక్క గుణము లేదన్నాడు. విశిష్టాద్వైతంలో ఏం చెప్తారంటే నిర్గుణం చెడు గుణాలు లేవు, సకల కళ్యాణ గుణ గణైక నిలయ పరమాత్మ అని చెప్పి వాళ్ళు వర్ణిస్తారు. నిర్గుణం అనే వాళ్ళు చెప్తారు. నిర్గుణం అంటే ఏమిటి తెలుసా? చెడు గుణాలు లేకుండా ఉండడమే నిర్గుణము. ఆయన కళ్యాణ గుణ గణైక నిలయ అని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట విశిష్టాద్వైతం. ఇప్పుడు మనం విశిష్టాద్వైతము ద్వైతము ఇవన్నీ కూడా మనం ఏం చెప్తామంటే, మనుషులు రకరకాలుగా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళకి అది కావాలి. విశిష్టాద్వైతానికి అర్హులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాలి అది దాటి రావడానికి కొంత టైం పడుతుంది, అది ఉండనివ్వండి, నష్టం లేదు. అదేవిధంగా ద్వైతం కూడా, భగవంతుడు వేరు నేను వేరు అనుకునేవాడు ఉంటాడు, కొంతకాలం వాళ్ళకి అందులో అవసరం. అందుకని ద్వైతాచార్యులైన మధ్వాచార్యులు కూడా ఆ జనులు పామరులు ఉంటారు కొంతమంది, అద్వైతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి నేను ఇంకా రామానుజాచార్య వారి గురించి చదివినప్పుడు తెలిసింది ఏంటంటే, వారు అద్వైత గురువు దగ్గర చదివారు. అసలు ఫస్ట్ ఫస్ట్ చదవడం అద్వైత గురువు దగ్గర చదివారు. చదివిన తర్వాత వారికి అనిపించింది ఇది ఎవరికి అర్థం కాదని చెప్పి నిర్ణయానికి వచ్చాడు. ఆయనకు అర్థమైంది ఇది ఎవరికి అర్థమయ్యేది కాదు, అనవసరం ప్రజలకు చెప్పడం అని చెప్పి గురువు గారికి చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను అద్వైతాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా నేను అద్వైతాన్ని ఎవరికి చెప్పను అన్నాడు. ఆ గురువు గారికి కోపం వచ్చిందట. అందుకని ఈయన వచ్చి ఏం చేశారంటే అందరికీ మంత్రం చెప్పని చెప్తాను, గురువు గారు ఇచ్చిన మంత్రం చెప్పని చెప్పొద్దు అంటే పేరు నేను అందరికీ చెప్తాను అన్నాడు. ఈ అద్వైతం ఎవరికి అర్థం కాదు కనుక విశిష్టాద్వైతమే బెస్ట్ అని చెప్పి ఆయన ప్రాపగేట్ చేశారు. అసలు వారు చదివింది అద్వైత ఆచార్యుడి దగ్గరే అని చెప్పి ఆయన బయోగ్రఫీలో ఉంది. మరి ఏది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు, కానీ ఆచార్యులందరూ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. ఆ ఆ జనులకు ఆ ఆ మహాత్ములు వాళ్ళ అవసరం. అంతేగాని అది రైటా రాంగా ఈ చర్చలు మనకు వద్దు. ద్వైత భావం ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ గురువులు కావాలి, విశిష్టాద్వైతం ఉంటుంది వాళ్ళకి ఆ గురువులు కావాలి. నీకు సూటబుల్గా ఉంటే ఉంటే అందులోనే, ఏది సూటబుల్గా ఉంటే అందులో ఉండు. తర్చన మర్జన వద్దు, వాళ్ళ వాళ్ళ లెవెల్స్ని బట్టి వాళ్ళ వాళ్ళకి అంతే. ఇది రైటా రాంగా అని చెప్పి నీ బుద్ధి నిర్ణయించుకోవాలి. ఒకళ్ళు చెప్తే రైట్ అయితే రైట్ అవుతుందా, అది ఎందుకు రైట్ అని చెప్పి నాకు తెలియాలి కదా. అది తెలిసే వరకు ఉండు, అందులోనే ఉండు. అందుకని ఒకటి నిందించడం కానీ ఒకరిని మనం వాళ్ళు చెప్పింది తప్పని కానీ ఎందుకంటామంటే, తప్పని కాదు వాళ్ళకి వాళ్ళకి సిద్ధాంతపరంగా సంప్రదాయపరంగా కరెక్టే, కానీ పరమసత్యానికి వచ్చినప్పుడు అది నిలవదు, అక్కడ మనం వ్యతిరేకిస్తాం. మహాత్ముల్ని మనం పూజిస్తాం గౌరవిస్తాం, వారు చెప్పిన సంప్రదాయం ఒక రకమైనటువంటి లెవెల్ ఆఫ్ పీపుల్కి అవసరం. అది సంప్రదాయ పద్ధతి. ఇక్కడ శంకర చక్రాలు వేయించుకుంటారు, వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటే ఆ సంప్రదాయం అని పంత్ అంటారు. ఆ పంత్ అవసరం, ఆ జనులకు ఆ పంత్ అవసరం. పంత్ అంటే మార్గం, విశిష్టాద్వైత మార్గం, ద్వైత మార్గం, ఇవన్నీ అవసరం. అద్వైతం ఒక మార్గం కాదు, ఇది పంథ్ కాదు. అందుకే నేను తెలుస్తున్న అద్వైత మతం అని చెప్పాను. విశిష్టాద్వైతం వైష్ణవిజం అంటాం, చూసారా? వైష్ణవిజం, శైవిజం, ఇజం. ఇజం అంటే ఒక సంప్రదాయం, ఆ సంప్రదాయం అంటే వాళ్ళకు ఒక గురువులు, ఒక పరంపర. రామానుజాచార్యులు వారు శ్రీభాష్యం అని బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు, అన్నీ చేశారు. అంత విశిష్టాద్వైతంలోనే ఉన్నాయి, అంత గొప్ప విద్వాంసులే. కనుక మనమన్నీ ఆలోచిస్తూ ఉంటే మనకు సమయం ఉండదు మనం అద్వైతం తెలుసుకోవడానికి. అట్లా పైపైన అర్థం చేసుకొని వాటిని అక్కడ వదిలిపెట్టాలి. నీకు అది బాగా ఉంటే అందులో ఉంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొత్త కొత్త వస్తున్నాయి తర్వాత కొన్ని. ఆ కొత్త కొత్తవన్నీ ఏమిటో అనేది మనం క్లాస్ తర్వాత మాట్లాడుకుంటాం, ఇప్పుడు చెప్పనుంది. కనుక ఇప్పుడు మనం విషయం ఏమిటంటే నిర్గుణత్వం అనే విషయానికి వచ్చాను. ఇప్పుడు ఈ పంచకోశాలు సగుణత్వం, ఆత్మ నిర్గుణత్వం, మూడు లక్షణాలు. తర్వాత ఆగమపాయిత్వం, పంచకోశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కాలంలో గర్భంలో లీనమైపోతాయి. ఆత్మ రావడం అంటూ పోవడం ఉండదు, అనాగమపాయి అన్నమాట. అరైవల్ డిపార్చర్ లేదు ఆత్మకి, అనాత్మ పంచకోశాలకే అరైవల్ డిపార్చర్ అని అన్నాం. ఈ యొక్క ఐదు లక్షణాలు మనం తెలుసుకోవాలి. భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమపాయిత్వం. అని మనకు ఆత్మ వాటి భిన్నమైనటువంటిది అని అర్థం. అభౌతికం, నిర్గుణం, నిర్వికారం, అనాగమపాయి, నాలుగు తాను మనకు ముఖ్యంగా. తర్వాత మనం ఈ యొక్క కోశాలు బ్రహ్మ భిన్నాహ అని దానికి వర్ణన చేస్తారు. 11 నుంచి 12 వరకు సాక్షి రూపేణ ఈ పంచకోశాలు, పంచకోశాలు వర్ణన అయిపోయిన తర్వాత ఈ పంచకోశాలలో నిహితం ఉన్నారు కదా, ఆ నిహితం ఎవరు అంటే ఆత్మ సాక్షి రూపంగా ఉంటూ ఈ పంచకోశాలను తెలుసుకుంటుంది అని చెప్పి మనకు 11-12 శ్లోకాల్లో పంచకోశాలు బ్రహ్మణ ఉపలబ్ధి స్థానం, ఈ పంచకోశాల యందు బ్రహ్మ ఆత్మ చైతన్యంగా లభిస్తున్నది అన్నారు. లభించి ఏం చేస్తుందంటే సాక్షిగా ఉంటుంది అన్నారు. విట్నెస్ కాన్షియస్నెస్ అన్నారు. విట్నెస్ కాన్షియస్నెస్ మరి విట్నెస్ కాన్షియస్నెస్ అన్నప్పుడు మనం ఇది శూన్యం కాదు, ఆ శూన్యం తెలుసుకునేవాడు కూడా ఒకడు ఉండాలి కనుక ఎంప్టీనెస్ వాయిడ్నెస్ తెలుసుకునేవాడు ఎవరంటే సాక్షి, విట్నెస్ కాన్షియస్నెస్. మనం శూన్యం అంటే ఇప్పుడు నిద్రలో లేదు కదా, అప్పుడు శూన్యమే కదా అన్నారు. అందుకని అవస్థాత్రయ సాక్షి అన్నాం మనం. సుషుప్తి అవస్థ కూడా అక్కడ ఏమీ లేదు కదండి, ప్రపంచం లేదు, రూపాలు లేవు, నామాలు లేవు అన్నా కూడా దాన్ని కూడా తెలుసుకుంటున్నది కారణ శరీరంలో. అక్కడ అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం అనేది అవిద్య, అక్కడ కారణ శరీరం అని అర్థం. అక్కడ కూడా ఉన్నది రిజిస్టర్ చేసుకునే సాక్షి చైతన్యం ఉన్నది. మన శూన్యవాదాన్ని కూడా, బుద్ధిస్టుని కూడా మనం నిరాకరించాం. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు అనకూడదు. ఏమీ లేదనేవాడు నిరాకరింపబడేవాడు, నిరాకరింపబడలేడు. నిరాకరించేవాడు నెగేటర్ కెన్ నెవర్ బి నెగేటెడ్ అన్న. నిరాకరించేవాడు ఈ కోశం ఇది కాదు, ఆత్మ కాదు, నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత కాదు కాదు అని చెప్పిన తర్వాత వాడు ఉంటాడు కదా, వాడు ఎవరు వాడు అంటే ఉనికి ఎరుక. ఈ ప్రమాద అని ఒక ఏర్పడింది, ప్రమాద, ప్రమాణం, ప్రమేయం. ఈ ప్రమాద ఒక్కొక్కసారి బ్రహ్మకి ఆపాదిస్తాం, ఒక్కొక్కసారి అహంకారానికి ఆపాదిస్తాం. అక్కడి నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు 13వ శ్లోకం నుంచి. అంటే నిస్సాక్షిక శూన్యత్వం ఉండదు. సాక్షి లేని శూన్యాన్ని గురించి ఎవరు మాట్లాడతారు? సాక్షి లేకపోతే శూన్యాన్ని గురించి మాట్లాడటానికి ఒక సాక్షి కావాలిగా. అందుకని నిస్సాక్షిక అంటే సాక్షి లేని నిస్సాక్షిక శూన్యత్వం నాస్తి అన్నారు. సాక్షి లేనప్పుడు శూన్యాన్ని గురించి ఎవరైనా మాట్లాడతారు? కనుక నిస్సాక్షి అంటే సాక్షి లేకపోవడం. నిస్సాక్షిక శూన్యత్వం అనేది అర్థం కాదు. శూన్యత్వం గురించి మాట్లాడుతున్నామంటేనే ఉండాలి. దానికి ఉదాహరణ చెప్పాలంటే హాల్లోకి వస్తే ఎవరు లేరండి, నేను 2:30 వచ్చి కూర్చున్నాను, కొంతమంది అట్లా 2:30 వస్తే ఎవరు లేరు అన్నాడు. నువ్వు ఉన్నావు కదా, నువ్వే సాక్షివి, ఎవరు లేరని చెప్పడానికి, ఎవరు లేరని చెప్పడానికి కూడా ఉండాలి కదా, ఉండాలి లేదా, లేకపోతే చెప్పలేరు. అది విషయం అక్కడ. తర్వాత 13 నుంచి 12 దాకా ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు, ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పారు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, త్రిపుడి ఎట్లా ఏర్పడుతుంది ఈ పంచకోశాలలో? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం సబ్జెక్టు, ఆబ్జెక్టు, ఇన్స్ట్రుమెంట్. బుద్ధి కర్మ ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలు ఇవన్నీ కూడా కరణాలు. ఈ కరణాలన్నీ కూడా బాహ్యకరణాలు అంతఃకరణాలు అన్నీ కలిపి ప్రమాణం. దాన్ని తెలుసుకునేవాడు ప్రమాత, ఏవైతే తెలుసుకుంటాడో ప్రమేయం అన్నా. కర్మ ఇంద్రియాలు చేసేటట్లయితే కర్త కర్మ కరణం, జ్ఞాన ఇంద్రియాలు చేసేటట్లయితే ప్రమాత ప్రమాణం ప్రమేయం అని కొంచెం డివిజన్. కర్మ ఇంద్రియాలు ఎక్కువగా యాక్టివ్గా ఉంటే కర్త కర్మ కరణం అంటారు, స్లైట్ డిఫరెన్స్. అంతకంటే కనుక ఇక్కడ మనకు ప్రమాత ప్రమాణం ప్రమేయం చెప్పేటప్పుడు అసలు ఇక్కడ ఈ జడమైనటువంటి శరీరంలో ఎలా చేతనం వచ్చిందన్నప్పుడు ఆత్మ చైతన్య స్వరూపం ఎరుక స్వరూపం కనుక దాని సమక్షంలో జడం కూడా చేతనం అవుతుంది అని. మనం చీకటి గది ఉందండి, బయట నుంచి అద్దం పెట్టి సూర్యుడికి చూపిస్తూ రూమ్లో చూపించేవాడు కదా, ఆ రూమ్లో వెలుతురు పడుతుందా లేదా? ఎలా వచ్చిందంటే అద్దం ద్వారా వచ్చిందంట. అద్దాన్ని సూర్యుడికి ఇలా చూపిస్తున్నాను, ఆ సూర్యుడిని చూపిస్తున్నప్పుడు దాన్ని ఈ రూమ్ మీద రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఫోకస్ చేసినప్పుడు ఈ గదిలో వెలుతురు ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడింది? ప్రతిబింబం వల్ల ఆ కాంతి పడింది, ఆ ఇది ఇట్లా అన్నమాట పడుతుంది, నేరుగా అద్దంలో పడుతుంది, అద్దంలో నుంచి గదిలో పడుతుంది. అదేవిధంగా మనస్సు నేరుగా ఆత్మ చైతన్యాన్ని గ్రహిస్తుంది, దాని యొక్క చేతన స్వరూపం మనస్సుకు వస్తుంది. వచ్చినప్పుడు చెప్పాను కదా, మనస్సు ప్లస్ చిరాభాష కలిస్తే అహంకార అన్నాం. మనస్సు ప్లస్ చిదాభాష, ఎప్పుడైతే చిదాభాష ఏర్పడుతుందో అప్పుడు ఆ మనస్సులో దాని రెండు కలిపినప్పుడు అహంకారం అనే పేరు వస్తుంది. ఆ అహంకారానికే ప్రమాద అని పేరు. తెలుసుకునేవాడు ప్రమాద అంటే ఎవరు తెలుసుకునేవాడు? ఏం తెలుసుకుంటాడు? ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. ఏం చేస్తాడు ఇంకా? అదే పని ప్రమాద. పొద్దున్న లేస్తే మనం చేసేది ఏంటంటే అది తెలుసు ఇది తెలుసు అంటుంటాం, ప్రమాదాన్ని పేరు తెలియకపోవచ్చు. సంస్కృతం ఎవరికి కావాలి, ఇంగ్లీష్ ఎవరికి కావాలి, నాకు తెలుసు అండి. పచ్చగా ఉంది ఆకు, నాకు తెలుసు. ఇప్పుడు కాఫీ వేడివేడిగా ఉంటుందా ఉండదా నాలుగు తర్వాత, నాకు తెలుసు. పొద్దులేస్తే ఇదే కదండి తినే పని. ఈ శరీరానికి ఏమేం కావాలో చూడడమే మన పని, లేకపోతే చెప్పిన మాట ఎందుకు అన్నీ చేస్తుంటేనే చెప్పిన మాట వింటలేదు ఈ శరీరం కనుక అది పెట్టే కష్టాలను భరిస్తూ మనం పెట్టేటటువంటి కష్టాలను అది భరిస్తూ మనమేమిటి మళ్ళీ పెట్టడం కష్టాలంటే ఇంటర్మీడియట్లీ ఉంటుందన్నమాట అలయన్స్. ఓకే, అవన్నీ ఏర్పడినప్పుడు అహంకారము రావడానికి ముందు అహం అని ఉంటుంది ఎరుక. ఆ ఎరుకకి అహం అని చెప్పాము. ఎరుక ఏం చేస్తుందంటే విశేషణంత విశిష్ట చైతన్యం అన్నాం అందుకే. నేనేమంటాం విశిష్ట చైతన్యం. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఇది చూశారు చూడంగానే అందరూ చూస్తున్నారు కదా క్లిప్. ఈ క్లిప్ జ్ఞానం వచ్చింది, ఇది విశిష్ట చైతన్యం. విశిష్ట చైతన్యం అంటే ఏమిటి? కూడిన అని అర్థం. ఏ చైతన్యమైతే ఒక వస్తువు రూపంతో ఆ క్లిప్ యొక్క కర్మ పట్టుకుంటుంది, దేన్నైనా సరే అది పని. అది ఒక క్లిప్ ఒక పని ఉంటుంది కదా, పట్టుకోవడం దాన్ని ఒక వస్తువును పట్టుకుంటుంది, దాని కర్మ, దాని రంగు, దాని వర్ణము, దాని పేరు, దాని రూపము. ఇది విశిష్ట చైతన్యం అంటారు, విశిష్ట జ్ఞానం అంటారు. చైతన్యం మరొక పేరు జ్ఞానం, జ్ఞానం పేరు చైతన్యం అని పేరు. ఈ చైతన్యం అనేటటువంటి చేతనం కలిగినది చైతన్యం. ఎందుకు చైతన్యం అని పేరు? జ్ఞానానికి చైతన్యం ఏంటి సంబంధం? జ్ఞానం రెండు రకాలు నేను చెప్పాను కదా, సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం. ఇప్పుడు క్లిప్ జ్ఞానం, విశేష జ్ఞానం. విశేష జ్ఞానం రావాలంటే చిదాభాసం, అహంకారం వలన, ప్రమాద వలన ఈ ప్రమేయాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు ఇది ప్రమేయము క్లిప్పు. ప్రమాత తెలుసుకున్నాడు ప్రమాణం ద్వారా. ఆ ప్రమాత అనేది మనస్సు ప్లస్ చిదాభాస అహంకారమే ప్రమాత. అసలు ఆ ప్రమాత ఏర్పడటానికి అక్కడ ఒకడు ఉన్నారు వెనకాల బాస్ ఎవరు వాళ్ళు చిత్తు ఎరుక ఇంగ్లీష్లో చెప్తే కాన్షియస్నెస్ ఒక్క మాట అనేసి ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద క్లిప్ అంటారు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద క్లిప్ అన్నా ఇది వెనకాల ఎంత ప్రాసెస్ ఉంది. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద క్లిప్ అంటే ఏంటి, ఈ ఒరిజినల్ కాన్షియస్ని రిఫ్లెక్టెడ్ కాన్షియస్ని ఇచ్చి ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్ వల్ల మనసు చిరాభాస కలిసి ప్రమాతగా అయ్యి ప్రమాత వల్ల ప్రమేయాన్ని చూసి ప్రమేయాన్ని తెలుసుకొని జ్ఞానాధ్యాసం ఇచ్చింది అంట. ఇది అర్ధాధ్యాస. క్లిప్ అనే జ్ఞానం జ్ఞానాధ్యాస. క్లిప్ అనేది వృత్తి అనేది అర్థాధ్యాస. ఎందుకంటే అధ్యాస అన్నారు ఇది అది చెప్పలే మీకు ఇప్పుడు చెప్తా. చెట్టు వృత్తి, వృత్తి ప్లస్ ట్రీ. ఆ వస్తువు వృత్తి ముందు ఏర్పడుతుంది అర్థాధ్యాస. తర్వాత ఇది చెట్టు అనే జ్ఞానం జ్ఞానాధ్యాస. మరి అధ్యాసం ఎందుకన్నారు దీన్ని అంటే చెట్టు అనేది లేదు క్లిప్ అనేది లేదు. క్లిప్ అనేది ఏమిటి, ప్లాస్టిక్. ఏమున్నది ఇక్కడ అంటే ప్లాస్టిక్ ఉన్నదండి అంట. క్లిప్ లేదా ప్లాస్టిక్కి క్లిప్ రూపంగా ఉంది కానీ క్లిప్ ప్లాస్టిక్ లేకుండా క్లిప్ లేదు. ప్లాస్టిక్ అని ఇస్తే క్లిప్ ఎక్కడుంది, ఇప్పుడు ఉన్నది ప్రిజం. క్లిప్పా ప్లాస్టిక్కా, ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉందండి. క్లిప్ అని పేరు పెట్టారు. ఇప్పుడు చెట్టున్నారు, చెట్టు కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, చెట్టు ఎక్కడుంది. మీరు ఇట్లా చూసుకుంటూ పోతే చీర చీర అన్నారు, అడ్డమైన దారాలు నిలువు దారాలు, చీరని వస్తువు లేదు దారం లేకుండా. ఇలా ప్రతి వస్తువును మీరు చేయగలిగితే వ్యత్యాత్మ నిశ్చయం అయిపోతుంది ఒక గంటలో. అన్ని గంటలు చేయగలరు వస్తువులన్నింటినీ. అన్నం వంట పట్టుకోలేదుగా, ఒకటి పట్టుకుంటే చాలు ఒక మెతుకు, అట్లాగే ఒకటి చేస్తే చాలు ప్రతి వస్తువు అంతే. కనుక అందుకే అధ్యాస అన్నాను. జ్ఞానాధ్యాస అది అధ్యాస అంటే ఆ వస్తువు ఉన్నదని నువ్వు భ్రమిస్తున్నావు నిజంగా అది లేదు. క్లిప్పు బాగుందండి, చెట్టు బాగుంది, అర్థమైంది. నీ శరీరం ఏంటి, కుర్చీలో కూర్చున్నాం సాలిడ్గా 70 కేజీలు 80 కేజీలు. దాని సత్యత్వం ఏమిటి, శరీరం లేనే లేదు అసలు. అసెంబ్లేజ్ కాళ్ళు చేతులు అసెంబ్లేజ్ చెయ్యి ఉంది కదా, చెయ్యే లేదు అసలు. మరి ఏముందండి, అది తోలు ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి. అంత ముందు కూర్చొని ఇట్లా చెయ్యండి, దీన్ని మించిన సాధన ఇవ్వట్లేదు. అభిమానం దీని మీదనే ఉంటుంది ఎక్కువ. క్లిప్ ప్లాస్టిక్ ఏనండి, ఇది మిథ్య అంటాం. కుండ మిథ్య, చెట్టు మిథ్య, భార్య ఉంది, ఈ శరీరం ఏమిటి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి రానంత వరకు నువ్వు నీకు జ్ఞానం కలగదు. ఇది అంతే, చర్మము లోపల రక్తము ఎముకలు మాంసము అంతకంటే అనుకున్నా. శరీరం అనేది ఏది శరీరం, చెయ్యి శరీరమా, తల శరీరమా, కాలు శరీరమా. దేహము అంటాం కదా, దహన యోగ్యత్వాత దేహము, శీర్యమాణత్వాత శరీరము. ఏముంది పెద్ద పేర్లకి, దహింపబడేటటువంటిది వ్యాక్స్ లాంటిది కదండి ఇది. దహన యోగ్యమైంది శీర్యమాణం ఉన్నాడు, క్షీణిస్తూ ఉంటుంది, అది శరీరం. శరీరం అనేది ఎక్కడా లేదు. మనిషి అంటాం, ఎవరు మనిషి, ఇందులో ఏది మనిషి. ఇలా చేసుకుంటూ పోతే అందుకే జ్ఞాన అభ్యాస అన్నాను, అర్థాధ్యాస అన్నాను. నీకు కలిగే జ్ఞానం ఏ వస్తువుమైన అయినా సరే అది అభ్యాసమే, అది నిజంగా లేదు. కనుక మీరు హోల్ డిక్షనరీ తీసుకోండి, అన్నీ అంతే. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, చదివే వేటి గురించి, అనాత్మ గురించి. బ్రహ్మ విద్య తప్ప మిగతా విద్యలన్నీ అనాత్మ విద్యలు. అనాత్మ విద్యలు చదువుతుంటే ఏమంటాను, దాన్ని జ్ఞానాధ్యాసం అంటాను. అది ఒక అధ్యాసం కదా. చాలా కష్టం ఒప్పుకోవడం, చాలా చాలా కష్టం. మోస్ట్ టఫెస్ట్ టాస్క్ అన్నాడు. నువ్వు అనాత్మని వదిలి అర్థం చేసుకున్నంత వరకు నీకు ఆత్మ అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారంటే అనాత్మ నాకు ఉండని వెళ్ళి మేము ముందు ఆత్మను అర్థం చేసుకోవాలంటే శాస్త్రం అంటుంది ముందు అనాత్మను అర్థం చేసుకో, ఆత్మ తానంతా అదే అర్థమైపోతుంది. ఆత్మను అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. అనాత్మ అనేది కప్పిడి దాన్ని అంతే. అనాత్మ అనేది ఏమిటి, థ్రెడ్ బేర్ అనాలిసిస్ చేసాం ఇక్కడ మనం. అందుకని అహంకారం అనేది, ఈ ప్రమాద అనేది సాక్షి మీద ఆపాదించు. ఈ అహం అనే దాని మీద ఆపాదించి ఒక్కొక్కసారి నేను తెలుసుకుంటున్నానంటే నిజంగా ఎవరు తెలుసుకుంటున్నాడు, చిత్తు తెలుసుకుంటోంది, చిరాభాసగా మారి అని కూడా చెప్తాం. నిజంగా ఇది సాక్షి కాదు, ప్రమాతావు కాదు, కర్త కూడా కాదు. ఇండైరెక్ట్గా సాక్షి చైతన్యమే అనుభవిస్తున్నది. జడమైన శరీరము అనుభవిస్తుంది, జడమైన మనస్సు అనుభవిస్తుంది. ఈ చైతన్యమే దీని ద్వారా నాలుక లేని బ్రహ్మ చైతన్యం ఏం అనుభవిస్తుందండి? స్వీట్ని బాగుంది కాదు, స్వీట్ స్వీట్ వేశారా మీకు లేదా? గుళ్ళు ప్రసాదం మాకు పెట్టినట్టున్నారంటే అయితే ఏం వేశారు తెలియదు. సరే, ఏదో ఒకటి లేదు, నిన్న చేసిందో మొన్న చేసిందో. ఇవన్నీ నోరు నాలుక లేని బ్రహ్మ చైతన్యం ఎక్కడండి అనుభవిస్తుంది? కానీ ఈ ప్రమాద ఎవరంటే అహంకారం. ఇప్పుడు ఈ అహంకారం అనుభవిస్తుందా అంటే అది జడం. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారంటే మిక్సర్ అండి, మిక్సర్ అనుభవిస్తుంది. ఆ మిక్సర్ కాదు, దీపావళి మిక్సర్ కాదు. ఓసి ఆర్సి కలిసే ప్రమాద, కేవల ప్రమాద లేదు. ఎందుకంటే ఇవన్నీ జడ స్వరూపాలు. దీనికేమో నోరు నాలుక ఏమీ లేవు, రుచి రంగు వాసన లేని ఇది. కనుక ఈ భోక్తృత్వం అనేది, అనుభవం అనేది మిక్స్చర్లోనే జరుగుతున్నది. ఆ ప్రమాద అనేది కూడా విద్యా. చూసారు, ప్రమాతృత్వము విద్యే, కర్తృత్వము విద్యే. మరి అన్ని విద్య విద్య అంటారు ఏమిటండి? ఆ విద్యను తెలుసుకునేవాడు ఎరుక ఉన్నది చూసారా, అది సత్యం. టెంపరీగా ప్రమాతృత్వం కర్తృత్వం ఇవన్నీ మనకు టీచింగ్ కోసం చెప్తారంతే. అర్థమైందా? సాక్షిత్వము, ప్రమాతృత్వము ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ మనకు కొంచెం అర్థమయ్యే వరకే. తర్వాత చూస్తే ఏమీ లేదండి, ఇంతేనా అండి అన్నారు. అంతేనండి అన్నా. సరే, అనిత్యత్వం అనేది ఒకటి, ఇంకొక ఫీచర్ నా ఐదోది కూడా రాసుకోవచ్చు అందులో. అనిత్యత్వం, అనిత్యం అంటే ఇప్పుడు ఆత్మ నిత్యం, పంచకోశాలు అనిత్యం, నిత్యము అనిత్యము, భౌతికము అభౌతికము, అట్లా రాసుకోవాలి. ఒకదాంట్లో ఒకటి రాసుకోకూడదు. నిర్గుణం, నిర్వికారం, నిత్యం, అనాగమాపాయి అని ఒక లిస్ట్ అభౌతికం అని. భౌతికం, సగుణం, సవికారం, అనిత్యం, ఆగమాపాయి అన్నీ ఒక లిస్ట్. అది మీ హోంవర్క్, అది చెప్పకూడదు కదా సీనియర్ స్టూడెంట్స్. అనిత్యమే కదా, మరి మార్పు చెందిన అనిత్యమే కదా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇట్లంతా మిక్చర్ ఉన్నారు కదా సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్. సో సీనియర్ స్టూడెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి ఓకే. ఇప్పుడు మనకు ఓసీ ఆర్జీ ఆర్యం అర్థమైపోయింది కదా. ప్రమాద, ప్రమాణం, ప్రమేయం అన్నీ చెప్పారు 13 నుంచి 27 దాకా. సరే, ఉన్నాను తెలుసు, ఉన్నాను తెలుసు, అది తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ఉన్నాను అంటే ఏమిటి? ఉనికి. తెలుసు అంటే ఎరుక. ఈ ఎరుక దాట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ అన్నాం. అందుకే ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఈ జీవరూపాల్లో కనపడుతున్నది అని అన్నాం. ఇవన్నీ కూడా నామరూపాలని నా విభూతి అనుకో. తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ఆనందంగా ఉంటుంది. జ్ఞానికి ఇదంతా మిథ్య అని తెలిసిన తర్వాత కూడా ఇదంతా ఉంటుంది. జ్ఞానికి కళ మిథ్య అని తెలిసిన తర్వాత కళ ఉండదు. వేసిన తర్వాత కళ వస్తువులు ఉండవు. మళ్ళీ కళ పునరావృత్తి అవుతుందా? నిన్నటి కళ ఇవాళ రాత్రికి వస్తే బాగుండు అనుకుంటే వస్తుందా? రాదు. కానీ జ్ఞానికి తెలిసిన తర్వాత కూడా రేపు కంటిన్యూ అవుతుంది. ఇది మిథ్య అన్నారు కదా, ప్రాతిభాస్యం అన్నారు కదా, జాగ్రత్త కూడా. మరి జాగ్రత్త మిథ్య అయితే ఇది కూడా గట్టి కనపడకుండా పోవాలి అంటే ఆ ప్రాతిభాసిక కళకి వ్యావహారిక మిథ్య ప్రపంచానికి తేడా అదే. అది కనపడదు, మళ్ళీ ఇది కనపడుతుంది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కనపడుతుంది. ఇడ్లీ ఇడ్లీగానే ఉంటుంది జ్ఞానికి, అది వేరేగా కనపడుతుంది. డిఫరెంట్గా కనపడుతుందా ఇడ్లీ? ఆ పదార్థాలు అట్లాగే కనపడతాయి. ఆయన చెప్పు ఆయన వేసుకునే పెడతాడు, కానీ వేరే చెప్పు వేసుకోరు. అందరు సమానమే, నాకు అందరూ ఒకటే అని చెప్పి ఎవరు చెప్పుడు ఎవరు వేసుకోకూడదు కదా. కనుక వ్యవహారం చేసేటప్పుడు నాద్వైతం గురుణా సహ, అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణా సహ అన్న. గురుగారు అంతా అద్వైతమే కదా, మీరు కసేపు కింద కూర్చోండి నేను పైన కూర్చుంటాను అనకూడదు. అద్వైతం గురుణ అంటే గురువుతో అద్వైతాన్ని, వ్యవహారం వచ్చినప్పుడు గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, లేకపోతే శిష్యురాలు. జ్ఞానంలో మాత్రమే కానీ వ్యవహారం చేసేటప్పుడు ఆ మర్యాద అవన్నీ ఉండాలి. అంతేగాని కాస్త నేను కూడా గురువు అంతా తెలుసుకున్నాను, ఆయన కొటేషన్ చెప్పే ముందే నాకు తెలిసిపోతుంది, ఇంకా నాకంటే ఆయనే గొప్ప అనకూడదు. అద్వైతం త్రిషులోకేషు నాద్వైతం గురుణ సహ, ఇది ఒక ప్రాబ్లం అనమాట. నేను ఆయన రైట్ హ్యాండ్ అని చెప్పి అట్లా చేస్తుంటారు. చదివి చదవక అర్థం కాక కన్ఫ్యూజ్డ్ అనమాట. అట్లాంటి వాడ వల్ల చాలా డేంజర్ యాక్చువల్గా. అది తర్వాత 28 నుంచి ఇదంతా 13 నుంచి 17 వరకు చెప్పారు. సబ్జెక్టు ఆబ్జెక్టు ప్రమాద ప్రమేయం ఎట్లా వచ్చినాయి ఏమిటి, ఆర్సి ఆర్ఎం ఆర్ ఆర్సిటీ రిఫ్లెక్టెడ్ ఆర్ఎం అంటే ఉపాధి రిఫ్లెక్టింగ్ మీడియం సార్. అప్పుడు 28 నుంచి 36 వరకు బ్రహ్మ లక్షణం మళ్ళీ తిరిగి చెప్తారు. ఒకసారి మొదట్లో చెప్పారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. ఆయన ఎందుకు సత్యం, ఎలా సత్యం, త్రికాల అబాధ్యం సత్యం అన్నారు. త్రికాల అబాధ్యం, మూడు కాలాలను కూడా బాధింపబడదు కనుక, నిషేధింపబడదు కనుక సత్యం అన్నారు. ఒక్కొక్కసారి పదాలు మన నుంచి సత్యం నుంచి దూరం తీసుకెళ్తాయి పదాలు, శబ్దజాలం. అందుకని నేను ఆ శబ్దం చెప్పేటప్పుడే మీకు అది ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తూ ఉంటుంటాను. ఏం చెప్పాను ఇప్పుడు, సత్యం త్రికాల అబాధ్యం సత్ సత్యం, ఆ పదాలు ఏమైనా అర్థమవుతున్నదా? ఏం కాదు. మరి ఏం చేయాలండి అన్నాడు. ఏం చేయలేవు అంతే. నువ్వేం చేస్తావు? ఆ గురువు ఏమన్నా చెబితే కరుణ కలిగి మనకు మన పుణ్యం ఏమన్నా పరిపాలనకు వచ్చి ఉంటే ఆయన నోట్ల నుంచి ఆ టైంకి వస్తే బలిపోయినాం, లేకపోతే అంతే. తెలిసిందండి. అందుకని మనుష్యాణం సహస్రేషు అన్నారు. నా ఉనికిని నేను ఎప్పుడు సందేహించను. అక్కడ దిగిన అయితే మీకు ఏ పుస్తకాలు దొరకదని కూడా చెప్పాను కదా నేను. స్వానుభవ వేద్యమే అన్నారు ఆ గురువుకి. తాను ఆ సత్య విషయాన్ని తెలుసుకొని తనకు బోధపడిందని ఎలా ప్రజలకు అందజేయాలని చెప్తాడు. అది అర్థం చేసుకునే శిష్యుడికి అర్థం అవుతుంది, అర్థం కాని వాడికి ఎట్లాగో అర్థం కాదు. నా ఉనికి సత్యం అంటే ఉనికి అన్నామండి, సత్యము అబాధ్యం అన్నాము. మూడు కాలాల్లో ఉంటుందన్నాను. మూడు కాలం మాకు తెలుసండి, భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం, మూడు కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఇంతే అర్థమైంది. మూడు కాలంలో ఉంది, త్రికాల అబాధ్యం, త్రికాలే ఎత్ తిష్టతి తత్ సత్తన్నం. దానివల్ల నాకేంటి ప్రయోజనం? అక్కడ సత్ అనేది ఉనికి, ఉనికి అంటే ఉండడం. అక్కడ అక్కడ సత్తు బ్రహ్మము ఆ ఆత్మ అని చెప్పడం, ఇక్కడ ఇప్పుడే సత్ నేను ఉన్నాను. మీ ఉనికి మీకు సందేహమా? మిమ్మల్ని మీ ఉనికిని ఎవరన్నా నిరాకరిస్తారా, నిషేధిస్తారా? ఎప్పుడు నిషేధిస్తారు? ఎవరు ఎప్పుడు నిషేధించలేరు. మీకు మీ ఉనికి మీకు సందేహం లేదు, నేనున్నాను అనేది సందేహం లేదు. దానికి ఏం ఉదాహరణ చెప్పాను? మిస్టర్ అండ్ మిస్సెస్ దేవే, నేనున్నానా చెప్పు. నేను ఇది వదిలిపెట్టను, ఎప్పుడు చెప్తూనే ఉంటా. భర్త భార్యని అడగడు తన ఉనికి గురించి, తాను ఉన్నానా లేదా అని. మీకు ఆ త్రికాల అవాధ్యం అంటే ఎలా తెలుస్తుంది అసలు? అదే అలా పదం పదంగానే ఉంటుంది పుస్తకంలో, అట్లాగే ఉంటే సెంటెన్స్లు ఉంటాయి. కానీ నీ జీవితంలోకి ఈ పరమ సత్యాన్ని దిగి రావాలి. ఎట్లొస్తుంది? ఇలా వస్తుంది. నా ఉనికిని నేను సందేహించను. ఎప్పుడు? చిన్నప్పటి నుంచి నేనున్నాను, 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 నేనున్నాను. పాస్ట్ ఆల్సో, నౌ ప్రజెంట్, వర్తమానం, ఫ్యూచర్, భవిష్యత్తులో కూడా. ఈ శరీరంలో, ఈ శరీరంలో ఉనికిగా నేను ఎప్పుడూనే ఉంటూనే ఉంటాను. ఈ శరీరం పోతే మరొక శరీరంలో ఉనికిగా ఉన్నాను నేను. ఈ శరీరం పోయినా కూడా మరొక శరీరంలో, మరొక వస్తువులో, మరొక రూపంలో ఉంటూనే ఉన్నానా లేదా? అప్పుడు త్రికాల అబాధ్యమా కాదా ఉనికి? బల్బు ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తుందండి, బల్బు లేకపోతే ఇంకో బల్బులో ప్రకాశిస్తుంది ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది బల్బు ఉంటే ప్రకాశిస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది? అట్లా ఉంటుంది అంతే. ఉనికి అనేది పోదు. చెప్పాను కదా ఈ రెండు వేళ్ళ మధ్యలో ప్రకాశం ఉందా లేదా? ఏముంది ఇక్కడ అంటే ఏం లేదండి అంటావు. ఏం లేకపోవడం ఏమిటి? ఇక్కడ ఇంకొక క్లిప్ పెట్టారనుకోండి, క్లిప్ ఉందా లేదా? అప్పుడు లైట్ ఉంది, ఉంటే కదా కనపడింది. లైట్ ఉంది, ఈ వేలు కనపడింది. లైట్ ఉంది, ఈ వేలు కనపడింది. మధ్యలో ఏం కనపడింది అంటే ఏం లేదంటాం, శూన్యం అంటాం. ఉపాధి కావాలి, ఇది ఉపాధి. క్లిప్ కనపడుతుందా లేదా? ఇప్పుడు రెండు వేళ మధ్యలో కనపడిందా లేదా? లైట్ ఉంటేనే కనపడుతుంది కనుక లైట్ కూడా ఉపాధి ఉంటేనే వ్యక్తం. ఉనికి కూడా అంతే. శరీరం అనే ఉపాధి ఉంటేనే అది వ్యక్తం అవుతుంది అనే విషయాన్ని మనకు చాలా గంభీరమైనటువంటి విషయము చెప్పారు. త్రికాల అబాధ్యం అనుభవ సిద్ధం అని. జగత్ నీ అనుభవానికి రావడానికి ముందే నీకు ఎరుక ఉన్నది. ఎరుక ఉన్నది అనే తర్వాతనే జగత్ వస్తుంది. చెట్టు ఉంది, పుట్ట ఉంది, సూర్యుడు ఉన్నాడు, అది ఉంది, ఉన్నది ఉన్నదని అది చెప్పడానికి ముందు ఇక్కడ ఉండేవాడు ఉండాలి కదా. ఎవరు ముందు వచ్చారు? అదే నేను. ఎరుక ముందు వచ్చిందా? విశేషం అంటే ప్రమేయం ముందు వచ్చిందా? ప్రమేయం ప్రమేయంగా ఉండాలంటే ఇక్కడ ప్రమాత ఉండాలి. ఇక్కడ ప్రమాత అంటే ఎరుక ఉండాలి, కోసి ఉండాలి. ఎరుక లేకుండా ప్రమేయం లేదు. కనుక నేను ముందు ఉంటాను. ఇప్పుడు కెమెరా ఫస్టా, ఫోటో ఫస్టా? అలా చెప్పండి, మాకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణ అందుకే మరి మనం ఏం చేస్తాం? కెమెరా ఫస్ట్. నిన్న కెమెరామ్యాన్ వచ్చాడు. కెమెరా ఉంటే ఫోటో వచ్చిందా? ఫోటో ఉంటే కెమెరా వచ్చిందా? ప్రపంచం అంతా ఫోటో లాంటిదండి. ఆత్మ కెమెరా లాంటిది. ఎరుక ఉనికి. ఇంకా చాలా టైం పడుతుంది ఇది మనకు. మినీజ్ ఇక్కడ పెట్టుకోండి, ప్యాక్ లోపల రిసీవ్ చేసి చిప్పులో పెట్టుకోండి. ఇక్కడ చిప్ ఉంటాడు కదా, ఆ చిప్ లాంటిది ఇట్లా పెట్టుకుంటే ఎప్పుడో పడి ఇంకోసారి చెప్పారు. అప్పుడు స్వామిని చెప్పారు కరెక్ట్, ఇప్పుడు అర్థమైందంట. అవుతుంది ఎప్పటికో ఒకసారి. అది నేను సాక్షిని లేకపోతే ఇవన్నీ తెలియవు. కనుక నేను సాక్షిని, సాక్ష్యం ఇవన్నీ కూడా. నేను ప్రమాదని అభిప్రమేయం, నేను ప్రమాదని అంటే డైరెక్ట్గా ఓసి ప్రమాద త్రూ ద్వారా, మనసు ఇంద్రియాల ద్వారా. కన్ను కన్ను కోసం చూడదు, నాలుగు నాలుగు కోసం తినదు, మనసు జడం, మనసు మనసు కోసం కాదు, మనసు కూడా ఆత్మ కోసమే, బుద్ధి కూడా ఆత్మ కోసమే, శరీరం కూడా ఆత్మ కోసమే, అన్నీ ఆత్మ కోసమే. ఆ ఆత్మ ఎవరు? అది అని చెప్పాలి. కనుక నా కోసమే ఈ శరీరం, నా కోసమే ఈ మనస్సు, నా కోసమే ఈ ఇంద్రియాలు. ఇప్పుడు ఇంతకుముందంతా ఏం చేశాము? ఈ శరీరం నేను అనుకుంటున్నాను, ఇదంతా ఇందు లోపల పాపం ఆత్మ కూర్చొని అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆత్మని, ఇవన్నీ నా కోసం పని చేసుకున్నాయి, నా సర్వెంట్స్. ఇంద్రియాలు నా సర్వెంట్స్, మనస్సు నా సర్వెంట్. కనుక ఇవన్నిటినీ చక్కగా ఉంచడం మన కర్తవ్యం. ఆత్మనైన నేను వీటి ద్వారా వ్యక్తమవుతున్నాను. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ వ్యక్తమవుతుందో అన్నిటి ద్వారా, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ద్వారా, ఆత్మనైన నేను అన్ని శరీరమునందు ఉనికి ఎరుకగా వ్యక్తమవుతున్నాను. అప్పుడు మనకు రాగ ద్వేష కామ క్రోధ ఒక్క శరీరం కోసం పాపులాడతానా? చూడండి, అది సర్వాత్మభావం. సర్వాత్మభావం వస్తే తప్ప శాంతి రాదు అని చెప్పారు మనకి ఇక్కడ. కనుక నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత, అన్ని నెగెట్ చేసిన తర్వాత, ఎవరైతే నిరాకరించాడో ఆయనని నిరాకరించలేవు, నిరాకరించే వాడిని ఎవరు నిరాకరించలేరు అన్నాం. నెగేటర్ కెనాట్ బి నెగేటెడ్ అని చెప్పి ఫైనల్గా చెప్పారు. తర్వాత టెక్నికల్ పాయింట్ మనం చెప్పారు. సరే, ఈ ప్రపంచము నేను అన్న తర్వాత ఈ ప్రపంచం వస్తుంది అన్న, అంటే నేను ఐఎమ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్, అది ఉన్నది ఇది ఉన్నది అనాలంటే నేను ఉంటేనే అది. లేకపోతే చెట్టు వచ్చి నేనున్నాను నేనున్నాను అంటుందా? అనలేదు కదా. పక్షులు జంతువులన్నీ కూడా, ఏ పదార్థం కూడా ఈ ప్రపంచంలో, అంటే నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఎంత గొప్ప అవకాశం ఇది ఒక మనిషిగా, హూ గ్రేట్ యు ఆర్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్, క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. క్రీచర్ లాగా అయిపోయి క్రీకి ఏడుతున్నాడు కూర్చొని. కింగ్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద క్రియేషన్ అట్లా క్లెయిమ్ చేసుకోగలిగేటువంటి అవకాశం అందరికీ ఉంది. దానికి క్యాస్ట్తో పంపే ప్రతి వాడికి ఉంది, మనిషి పుట్టిన ప్రతి వాడికి. ప్రతి మనిషి బ్రహ్మ అయ్యే ఉన్నాడు. అర్థమైందా? ప్రతి మనిషికి అవకాశం ఉంది జ్ఞానంలో. కానీ ఆచారాలలో కొన్నింటిలో అవన్నీ కూడా వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ అవన్నీ అంతవరకు వ్యవహారం వరకు. కానీ జ్ఞానంలో అద్వైతం బ్రహ్మంలో క్యాస్ట్తో పని లేదు, ఇక్కడ వర్ణంతో పని లేదు, ఆశ్రమంతోనూ పని లేదు. నీ బుద్ధి ఎంతవరకు గ్రహిస్తుందనేది విషయం ఇక్కడ. సరే, ఇది చెప్పిన తర్వాత 36 వరకు చెప్పారు విషయాన్ని. తర్వాత సత్యాన్ని చెప్పారు. జ్ఞానం అంటే అనుభూతిత్వాత ప్రతిబోధ విధిస్తం మతం అని చెప్పారు. చివరగా అనంతత్వం గురించి చెప్పారు. దేశకాల వస్తు అపరిచ్ఛిన్న అన్నారు. దీనికి దేశ పరిచ్ఛిన్నత లేదు, కాల పరిచ్ఛిన్నత లేదు, వస్తు పరిచ్ఛేదం కూడా లేదు. ఎందుకంటే సర్వగతత్వాత దేశ అపరిచ్ఛిన్న, దాని దేశ పరిమితి లేదు, అంతటా ఉండడం వల్ల. నిత్యత్వాత కాల పరిమితి లేదు అది. తర్వాత అద్వితీయత్వాత అనంతము అన్నారు. దానికి రెండవది లేదు, ఆత్మ కంటే వేరే రెండవ సత్య వస్తువు లేదు. మిథ్యా వస్తువులు అనేక ఉన్నాయి, సత్య వస్తువు లేదు. అద్వితీయత్వాత్ వస్తు పరిచ్ఛేద రహిత అన్నారు. రెండు ఆత్మలు మూడు ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ అని చెప్పారు. ఇది ఒక పద్ధతి, ఒక టెక్నికల్ వే ఆఫ్ ప్రజెంటేషన్. రెండవ పద్ధతి ఏం చెప్పారంటే, దేశ కాల వస్తువు మిథ్యాత్వాత్ మూడు కూడా మిథ్యే కనుక మూడు కూడా మిథ్యలే. ఆ మిథ్య అయిన దానికి సత్తా ఎవరంటే ఈ చైతన్యం బ్రహ్మ. మిథ్య కనపడాలంటే సత్ ఉండాలి కదా, పాము కనపడాలంటే తాడు ఉండాలిగా, తాడు లేకుండా పాము ఎట్లా కనపడుతుంది? ఈ ప్రపంచం అంతా కూడా పాము లాంటిది, సర్పం లాంటిది. బ్రహ్మము తాడు, ఉదాహరణము తాడు. ఎలాగైతే సర్పం కనపడింది దాని మీద మిథ్యా వస్తువు, ఈ ప్రపంచం నామరూపం శరీరం కూడా అన్నీ కూడా కల్పింపబడినాయి బ్రహ్మము మీద అని చెప్పారు. మూల సత్తా కారణం ఆర్డర్ ఆఫ్ రియాలిటీ చెప్పారు. ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటే బ్రహ్మ చైతన్యం పారమార్థిక సత్యం. ఈ ప్రపంచం మూల సత్తా అంటే తక్కువ సత్తా, లెస్సర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఉంటే ఉండనివ్వండి, ఇది నా యొక్క విభూతి అనుకోని లెస్సర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇది ఒక పద్ధతి అనమాట, ఒక టెక్నిక్ అంటారు దీన్ని మనం, మెథడాలజీ. ఒక ప్రజెంటేషన్ వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే వివర్త కారణం, పరిణామి కారణం, ఈశ్వర జీవ, అది 37 నుంచి 42 వరకు చెప్పారు. మరి అద్వైతం బ్రహ్మ ద్వైత ప్రపంచంగా ఎలా కనపడుతున్నది అంటే ఆయన యొక్క మాయా శక్తి అని చెప్పి అందులో ఆయన వ్యక్తమైతే, సమష్టిగా వ్యక్తమైతే మాయ ఎందు ఈశ్వరుడని పేరు పెట్టాం, ఈ ఒక శరీరం నందు వ్యక్తమైతే జీవుడని పేరు పెట్టాం. జీవాత్మ పరమాత్మ, పరమ అనేది ఎడ్జెక్టివ్, జీవ అనేది ఒక ఎడ్జెక్టివ్. పరమ అనే ఎడ్జెక్టివ్ టోటల్ లెవెల్, జీవ అనేది ఇండివిజువల్ లెవెల్. భాగము ఆ ఎడ్జెక్టివ్ భాగాన్ని త్యాగం చేయండి, వదిలిపెట్టండి. భాగత్యాగ లక్షణ, ఎప్పుడైతే ఆ భాగాన్ని మనం త్యాగం చేస్తామో అప్పుడు ఆత్మ మిగిలి ఉంటుంది. ఆత్మ అనేది మిగిలి ఉంటుంది, ఇది భాగత్యాగ లక్షణం. ఆ మిగిలి ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ భాగం త్యాగం చేసిన తర్వాత అదే సత్యము అని చెప్తారు. అద్వైతం బ్రహ్మ ద్వైతంగా కనపడుతుంది అంటే ఈశ్వరుడిగా పూజించడానికి, జీవుడిగా నా కర్మ ఫలాలను ఎగ్జాస్ట్ చేసుకోవడానికి ఈ శరీరం. ఆయన శుద్ధ సత్వం, నేను మలిన సత్వం. ఈ శరీరం ఇది మలిన సత్వం, నేను ఎంతెంత శుద్ధం చేసుకుంటే నువ్వు ఆయనలాగే శుద్ధంగా అయిపోయి ఈక్వల్ అవుతావు, అప్పుడు నువ్వు నేను ఒకటే అన్నాడు. ఆయనకి మనం తమ్ము చూపించవచ్చు అన్నమాట, అప్పుడు ఆయన కూడా సంతోషం. అందుకోసం కదా నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. పరమాత్ముడు కూడా ఆయన కావాల్సింది అదేనండి, ఎవరెవరు వస్తారా తొందరగా తనని అర్థం చేసుకుంటాడా అని ఆలోచిస్తుంటాడు పరమాత్ముడు. వాళ్ళలోనే ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళకే అన్నీ చేసి పెడుతుంటాడు. ఆయన సేవకుడు అయిపోతాడు ఆయన పరమాత్ముడు. దేవుడిని వశం చేసుకోవాలంటే ఒకటే మార్గం, అర్థమైందా? ఎలా వశం చేసుకుంటావు? నువ్వు తప్ప నాకెవరు లేరు అంటే వశం అయిపోతాడు అంతే ఆయన. తర్వాత మనకు శరీరత్రయం ప్లస్ ఆత్మ జీవాత్మ అని చెప్పాం, ప్రపంచత్రయం ప్లస్ ఆత్మ పరమాత్మ, మాయా ఉపాధి ఈశ్వర, జీవ ఉపాధి అవిద్య ఉపాధి జీవ. ఇప్పుడు ఈ తెలుసుకున్న జీవుడు పరమాత్ముడు అవుతాడు, తెలుసుకొని పరమాత్ముడు జీవుడు అవుతాడు అంతే. స్వామి గారు ఇట్లాంటి పదాలు అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకండి. తెలుసుకుంటే నేను పరమాత్ముడి, తెలుసుకోకపోతే నిజీవాత్ముడు. తెలుసుకుంటావా తెలుసుకోవా అంతా నీ చేతుల్లో ఉంది. తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే కష్టం. సరే చివరిలో ముగింపుగా మూడు సత్యాలు గుర్తున్నాయి, పారమార్థిక సత్యం, ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం. సత్యము తుచ్ఛము మధ్యలో మిథ్య సదసత్ విలక్షణం. నేను చూస్తే సారాంశం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఎవరిని అంటే పారమార్థిక సత్యం బ్రహ్మ అహమస్మి, స సహ బ్రహ్మైవ భవతి. నేను బ్రహ్మనే అయి ఉన్నాను. ఐ వాజ్ బ్రహ్మన్, ఐ యామ్ బ్రహ్మన్, ఐ ఎవర్ విల్ బి బ్రహ్మన్, ఐ కెన్ నాట్ బి ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ బ్రహ్మన్. ఐ అన్నప్పుడు ఏ ఐ, హయ్యర్ ఐ ఆర్ లోవర్ ఐ? హయ్యర్ ఐ. హయ్యర్ ఐ అంటే మోస్ట్ ఒరిజినల్ కాన్షియస్. అంతే సింపుల్. ఏంటి సింపుల్? పంచకోశ విలక్షణ వివేకం. సింపుల్, అహం ఆత్మ పంచకోశ విలక్షణ. ముగింపులో అదే చెప్పారు, బ్రహ్మత్వ ప్రాప్తి, మిగతాదంతా కల్పితం. కల్పితం కల్పితంగానే ఉండనివ్వండి. డ్రామా ఇదంతా ఒక డ్రామా. డ్రామా కల్పితమా కాదా? ఇది ఒక డ్రామా. జగమే ఒక నాటక రంగం, కదిలిస్తే సదరంగం అన్నారు. ఓకే, కనుక బ్రహ్మ ప్రాప్తి అనేది, ప్రాప్తి అనేది ప్రాప్తవత్ ప్రాప్తి, పొందినట్లుగా. నిజంగా పొందడం లేదు, ప్రాప్తవత్ ప్రాప్తి, బ్రహ్మ ప్రాప్తి. ఎందుకంటే నిజంగా పొందాలా? నేను బ్రహ్మాన్ని పొందాలా, మోక్షాన్ని పొందాలా? ఇప్పుడు చెప్పండి మీరు, మోక్షాన్ని పొందాలా? అదే, ఐ వెరీ 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 హ్యాపీ. మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇది పంచకోశం యొక్క సారాంశం. అహం పంచకోశ విలక్షణ సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అహం బ్రహ్మాస్మి సదా సర్వదా బ్రహ్మైవ అహమస్మి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.